ఓం శాంతి. మురళీ డేట్ 26/3/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, చెడు స్నేహంతో జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహంలో పడితే చదువు పైన ధ్యాస ఉండదు. అందుకనే చెడు స్నేహంతో జాగ్రత్తగా ఉంటూ చదువు పైన ధ్యాస ఉంచుకోండి. అప్పుడు ఎటువంటి తుఫాన్లు మన దగ్గరకు రావు. అంతేకాని పదే పదే మాయ వల్ల ఇలా జరిగింది, మాయ వల్ల ఇలా జరిగింది, మాయను ఎందుకు దోషిగా చేస్తారు? ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ శ్రద్ధగా చదువుకోండి. ఒక్క విషయం పైన ధ్యాస ఉంచినట్లయితే మన జీవిత నావ తీరానికి చేరుకుంటుంది. ఆ ఒక్క విషయం బాబా మీ ఆజ్ఞ అనండి. అంటే బాబా మీరు ఏ ఆజ్ఞ ఇస్తారో దానిపైనే నడుస్తాను. బాబా ఆజ్ఞ అనుసారంగా నడిస్తే మన జీవిత నావ సహజంగా తీరానికి చేరుకుంటుంది. ఆజ్ఞ అనుసారంగా నడిచేవారు మాయా యుద్ధం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. పైన బాబా అన్నాడుగా, చదువు పైన ధ్యాస ఉండేవారి దగ్గరికి మాయా తుఫాన్లు రావు. ఆజ్ఞ అనుసారంగా నడిచే వారికి యుద్ధం చేసే అవసరం పడదు. బుద్ధి తాళం తీర్చుకుంటుంది, అంతులేనంత సంతోషం ఉంటుంది. బాబా ఆజ్ఞ పైన నడిచేవారు ఎప్పుడు తప్పుడు పనులు చెయ్యరు. తండ్రి, టీచర్, సద్గురువు ద్వారా ఏ శిక్షణైతే లభిస్తుందో దానిపైన నడుస్తూ ఉండాలి. మాయపై దోషం వెయ్యకుండా మన లోపమేంటో పరిశీలించుకొని వాటిని తొలగించుకోవాలి. అహంకారాన్ని వదలండి, చదువులో నిమగ్నం కండి. ఎప్పుడూ ఇతరులతో సేవ తీసుకోకండి. చెడు స్నేహంతో జాగ్రత్తగా ఉండండి. ఏ పిల్లలైతే సదా లైట్గా ఉంటారో వారి సంకల్పాలు, సమయము ఎప్పుడూ వ్యర్థమవ్వవు. ఏది జరిగేదిందో అవే సంకల్పాలొస్తాయి. ఏ విధంగా ఏదైనా ఒక విషయం మాట్లాడటంతో స్పష్టమవుతుందో అలాగే సంకల్పాల ద్వారా మొత్తం వ్యవహారం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విధిని ఉపయోగిస్తామో, సంకల్పాల విధానం, అప్పుడు ఈ సాకార వతనం సూక్ష్మలోకంగా మారుతుంది. ఇలా చెయ్యాలి అంటే మనలో సైలెన్స్ శక్తిని జమా చేసుకోవాలి, ప్రకాశ కిరీటదారీగా కావాలి. ఈ దుఃఖ ధామం నుండి దూరంగా ఉంటే ఎప్పుడూ దుఃఖం యొక్క అలరాదు. ఎవరం మనందరం? ప్రకాశ కిరీటదారి ఆత్మల. బాబా ఆజ్ఞ అనుసారంగా నడిచే ఆజ్ఞాకారీలం. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, సాంగత్య దోషం నుండి జాగ్రత్తగా ఉంటూ చదువుపై పూర్తి ధ్యాస ఉంచండి. అప్పుడు ఏ తుఫాన్లు మీ దగ్గరకు రాలేవు. అంతేకాని మాయను దోషిగా చెయ్యకండి. ప్రశ్న, ఏ ఒక్క విషయాన్ని సదా ధ్యాసలో ఉంచుకున్నట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది. జవాబు బాబా మీ ఆజ్ఞ. బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది. ఆజ్ఞానుసారంగా నడుచుకునేవారు మాయా యుద్ధం నుండి సురక్షితంగా ఉంటారు. బుద్ధి తాళం తెరుచుకుంటుంది. అపారమైన సంతోషముంటుంది. వారితో ఏ తప్పుడు కర్మలు జరగవు. పాట, నిన్ను పొంది మేము సర్వము పొందాము. ఓం శాంతి. మధురాతి మధురమైన అన్ని సెంటర్లలోని పిల్లలు పాటను విన్నారు. అనంతమైన తండ్రి నుండి మరల 5000 సంవత్సరాల క్రితం వలె మేము విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుంటున్నాము అని అందరికీ తెలుసు. కల్పకల్పము మనం తీసుకుంటూ వచ్చాము. రాజ్యాన్ని తీసుకుంటాము, మరలా పోగొట్టుకుంటాము. ఇప్పుడు మేము అనంతమైన తండ్రికి దత్తత అయ్యాము. వారి పిల్లలుగా అయ్యాము అని పిల్లలకు తెలుసు. మీరంతా వారి పిల్లలే. ఇంట్లో కూర్చొని కూడా పురుషార్థం చేస్తూ ఉంటారు. అనంతమైన తండ్రి నుండి ఉన్నత పదవిని పొందేందుకు ఈ చదువు సాగుతుంది. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సద్గతి దాత అయిన శివ్ బాబా మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. మనం వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. మరి ఉన్నత పదవి పొందేందుకు ఎంతగా పురుషార్థం చెయ్యాలి? అజ్ఞాన కాలంలో కూడా స్కూల్లో చదువుతున్నప్పుడు నెంబర్ వారీగా వచ్చిన మార్కులతో పాస్ అవుతారు. తమ చదువు అనుసారంగా పాస్ అవుతారు. అక్కడ మాయ మాకు విఘ్నాలను తెస్తుంది లెక్క తుఫాన్లొస్తున్నాయి అని ఎవరు అనరు. సరిగ్గా చదవరు, చెడు సాంగత్యంలోకి వెళ్లి చిక్కుకుపోతారు. ఆటలలో నిమగ్నమైపోతారు, కావుననే చదవరు. అటువంటి వారు పాస్ అవ్వరు. అంతేకాని దానిని మాయా తుఫాను అని అనరు. నడవడిక సరిగ్గా లేకపోతే ఇతని నడవడిక సరిగ్గా లేదు అని టీచర్ కూడా సర్టిఫికేట్ ఇస్తాడు. చెడు సాంగత్యంలో చెడిపోతారు. ఇందులో మాయా రావణుడు విషయమే లేదు. ఇది దేహ అభిమానపు విషయం కూడా కాదు. పెద్ద పెద్ద మంచి వ్యక్తుల పిల్లలు కొందరు బాగా పైకి ఎదుగుతారు, కొందరు మత్తు పానీయాలు మొదలైనవి తాగటంలో నిమగ్నమవుతారు. చెడువైపుకు వెళ్ళినట్లయితే ఇతడు కుపుత్రుడు అని తండ్రి కూడా అంటాడు. ఆ చదువులో అనేక సబ్జెక్టులుంటాయి, కానీ ఇది ఒకే రకమైన చదువు. అక్కడ మనుషులు చదివిస్తారు, ఇక్కడ స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. బాగా చదువుకున్నట్లయితే విశ్వాధిపతులుగా అవ్వగలుగుతారు. కొందరు సాంగత్య దోషంలోకొచ్చి చదవరు. దీనిని మాయా తుఫాను అని ఎందుకు కనాలి? సాంగత్య దోషంలో ఎవరైనా చదవకపోతే ఇందులో మాయ కాని టీచర్ కాని లేక తండ్రి కాని ఏం చేస్తారు? చదవలేకపోతే వారు ఇంటికి వెళ్ళిపోతారు. డ్రామా అనుసారంగా మొదట బట్టీలోకి రావలసి ఉంది, కావున వచ్చి శరణు తీసుకున్నారు. కొందరిని భర్తలు కొట్టి విసిగించారు, దానితో వైరాగ్యం వచ్చేసింది. ఇంట్లో ఉండలేకపోయారు. మళ్ళీ కొందరు ఇక్కడికి వచ్చి కూడా వెళ్ళిపోయారు. చదవలేకపోతే వెళ్ళి ఉద్యోగం చేసుకున్నారు లేక పెళ్లి చేసుకున్నారు. మాయా తుఫాన్ల వల్ల చదవలేకపోతున్నాము అన్నది ఒక సాకు మాత్రమే. అంతేకాని సాంగత్య దోషంలోకొచ్చిన కారణంగా ఇటువంటి పరిస్థితికి చేరుకున్నాము. మాలో వికారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని వారు భావించరు. మాయా తుఫాన్లొచ్చాయి కాబట్టి పడిపోయాము అని ఎందుకంటారు? అది మీపైనే ఆధారపడి ఉంది. తండ్రి, టీచర్, సద్గురువు శిక్షణ ఏదైతే లభించిందో దానిపై నడవాలి. నడవనట్లయితే ఏదో ఒక చెడు సాంగత్యం ఉండి ఉంటుంది. లెక్క కామపు నషా కాని లెక్క దేహ అభిమానపు నషా కాని ఉంటుంది. మేము అనంతమైన తండ్రి ద్వారా విశ్వరాజ్య అధికారం తీసుకునేందుకు చదువుతున్నాము అని అన్ని సెంటర్ల వారికి తెలుసు. స్వయం నిశ్చయం లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఇంకా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి కదా, కాని అక్కడ ప్రాప్తి ఏమీ లేదు, లక్ష్యం లేదు. అవన్నీ చిన్న చిన్న మఠాలు, కొమ్మలు. వృక్షం వృద్ధిని పొందవలసింది. మధురమైన దైవీ వృక్షం ఏదైతే ఉందో అది మళ్లీ వస్తుంది. అందరికన్నా మధురంగా ఎవరుంటారు? ఎవరైతే సత్తిగా మహారాజులుగా, మహారాణులుగా అవుతారో వారందరికన్నా మధురంగా ఉంటారు. ఎవరైతే మొదటి నెంబర్లోకి వస్తారో వారు తప్పకుండా బాగా చదువుకొని ఉంటారు అని ఇప్పుడు మీరు భావిస్తారు. వారే సూర్యవంశ కుటుంబంలోకి వెళతారు. కొందరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా అర్పణమయమైన జీవితాన్ని జీవిస్తున్నారు. చాలా సేవ చేస్తున్నారు. తేడా అయితే ఉంది కదా. ఇక్కడ ఉన్నవారు సరిగ్గా చదవలేకపోతే ఇతర పనుల్లో నిమగ్నమవుతారు. వారు చివరిలో కాస్త రాజ్య పదవిని పొందుతారు. బయట గ్రహస్థ వ్యవహారంలో ఉన్నవారు చదవటంలో, చదివించటంలో చాలా ముందుకు వెళ్లటం కనిపిస్తుంది. అందరూ గృహస్థులు కారు కదా. కన్యలను, కుమారులను గృహస్థులు అని పిలవరు. అలాగే వానప్రస్థులెవరైతే 60 సంవత్సరాలు దాటి ఉంటారో వారు తమ సర్వస్వాన్ని పిల్లలకు ఇచ్చి స్వయం సాధువుల మొదలైన వారి సాంగత్యంలోకి వెళ్లి ఉంటారు. ఈ రోజుల్లో తమో ప్రధానంగా ఉన్నారు కాబట్టి చనిపోయే అంత వరకు కూడా వ్యాపార వ్యవహారాలను వదలరు. ఇంతకు ముందు 60 సంవత్సరాలు రాగానే వానప్రస్థ అవస్థలోకి వెళ్ళిపోయేవారు. బెనారస్ కు వెళ్లి ఉండేవారు. తిరిగి ఎవరూ వెళ్లలేరని పిల్లలకు తెలుసు. ఎవరూ సద్గతిని పొందలేరు. బాబానే ముక్తి, జీవనముక్తి ప్రదాత. అందరూ జీవనముక్తిని పొందలేరు. కొందరు ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఎవరు ఎంత పురుషార్థం చేసుకుంటే అంత. అందులోనూ కుమారీలకు ఎక్కువ అవకాశముంది. వారు పారలౌకిక తండ్రికి వారసులుగా అయిపోతారు. ఇక్కడ పిల్లలందరూ బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు హక్కుదారులే. అక్కడ ఆడవారికి వారసత్వం లభించదు. పిల్లలకు లోభముంటుంది. ఈ వారసత్వం ఎటు తిరిగి దొరుకుతుంది. ఇక మిగిలింది కూడా తీసుకుందాము, దానిని ఎందుకు వదలాలి అని కూడా భావిస్తారు. రెండు వైపుల నుంచి వెంటబడతారు. ఇలా రకరకాలు ఉంటారు. ఇక్కడ ఎవరైతే బాగా చదువుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ప్రజల్లో చాలా ధనవంతులుగా అవుతారు. ఇక్కడ ఉన్నవారు లోపలే ఉంటారు. కొందరు దాసదాసీలుగా అయిపోతారు. మరలా త్రేతాయుగ అంతంలో వారికి నాలుగైదు జన్మలలో రాజ్య పదవి లభించే అవకాశముంది. దానికన్నా షావుకార్లుగా అవ్వటం మంచిది. ఎందుకంటే వారు సత్తిగన్ నుండి సంపన్నంగా ఉంటారు. మరి గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ షావుకారి పదవిని ఎందుకు పొందకూడదు? మేము రాజ్య పదవిని పొందాలని భావిస్తారు. కాని పడిపోయినట్లయితే ప్రజల్లో మంచి పదవిని పొందేందుకైనా పురుషార్థం చెయ్యాలి. అది కూడా ఉన్నత పదవే కదా. ఇక్కడ ఉన్నవారి కన్నా బయట ఉండేవారు చాలా ఉన్నత పదవిని పొందగలుగుతారు. మొత్తం ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది. పురుషార్థం ఎప్పుడూ దాగి ఉండదు. ప్రజల్లో కూడా ఎవరైతే చాలా గొప్ప షావుకార్లుగా అవుతారో వారు కూడా దాగి ఉండలేరు. బయట ఉండేవాళ్లు తక్కువ పదవిని పొందుతారనేది ఏమీ కాదు. చివరిలో రాజ్య పదవిని పొందటం మంచిదా లేక ప్రజల్లో ప్రారంభం నుండి ఉన్నత పదవి పొందటం మంచిదా? గ్రహస్థ వ్యవహారంలో ఉండే వారికి మాయా తుఫాన్లు అంత ఎక్కువగా రావు. ఇక్కడ ఉండే వారికి తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తాయి. మేము శివ బాబా శరణులో ఉండాలని ఎంతో ధైర్యాన్ని చూపుతారు. కాని సాంగత్య దోషంలో అంతగా చదవరు. చివరిలో అన్నీ తెలిసిపోతాయి. ఎవరు ఏ పదవిని పొందుతారో సాక్షాత్కారాలు జరుగుతాయి. నెంబర్ వారీగా చదువుతారు కదా. కొందరు తమకు తామే సెంటర్లను నడుపుతారు. కొన్ని చోట్ల సెంటర్లను నడిపే వారి కన్నా చదువుకునేవారు ముందుకు వెళ్ళిపోతారు. మొత్తం పురుషార్థం పైనే ఆధారపడి ఉంది. అంతేకాని మాయా తుఫాన్లొస్తున్నాయని కాదు. మీ నడవడిక సరిగ్గా లేదు. శ్రీమత్తంపై నడవటం లేదు. లౌకికంగా కూడా ఇలా జరుగుతుంది. కొందరు టీచరు లేక తల్లి తండ్రి మాటపై నడవరు. మీరు తనకు స్వయం తండ్రి లేనటువంటి ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు. అక్కడ బయటకు ఎక్కువగా వెళ్లవలసి వస్తూ ఉంటుంది. కొందరు పిల్లలు సాంగత్య దోషంలో చిక్కుకుపోతారు, కావున వారు పాస్ అవ్వరు. అంతేకాని మాయా తుఫాన్లు వస్తున్నాయని ఎందుకంటారు? ఇది మీ మూర్ఖత్వం. డైరెక్షన్ పై నడవటం లేదు. ఇటువంటి నడవడిక ఉంటే పాస్ అవ్వలేరు. చాలా మందిలో లోభం ఉంటుంది, కొందరిలో క్రోధం, కొందరిలో దొంగతనం అలవాటుంటాయి. చివరికి అన్నీ తెలిసిపోతాయి. ఫలానా వ్యక్తి ఇటువంటి నడవడిక కారణంగా వెళ్ళిపోయారు అని తెలుస్తుంది. వారు శూద్ర కులానికి చెందిన వారిగా అయ్యారు అని అర్థమవుతుంది. వారిని మరలా బ్రాహ్మణులు అని పిలవరు. వారు మళ్లీ వెళ్లి శూద్రులుగా అయిపోతారు. చదువును వదిలేస్తారు. కొద్దిగా జ్ఞానం విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. ఇది చాలా పెద్ద వృక్షం. ఎక్కడెక్కడ నుండో బయట పడుతూ ఉంటారు. ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయిన దేవీ దేవత ధర్మం వారైతే ఎవరైతే ఉన్నారో వారంతా మళ్లీ వచ్చేస్తారు. చాలా మంది వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. ఇతర ధర్మాలు వారు కూడా కనీసం ముక్తి వారసత్వానైనా తీసుకోవచ్చు కదా. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. తమ ధర్మంలో ఉన్నత పదవిని పొందవలసి ఉంటే వారు కూడా లక్ష్యాన్ని తీసుకొని వెళతారు. ఇక్కడ ఉండి మాత్రమే లక్ష్యంలో ఉండగలరు అనేదేం లేదు. ఏ ధర్మం వారైనా వచ్చి లక్ష్యాన్ని తీసుకోవచ్చు. బాబాని స్మృతి చెయ్యమని లక్ష్యం లభిస్తుంది. శాంతిధామాన్ని స్మృతి చేసినట్లయితే వారి ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు. వారికి జీవన ముక్తి అయితే లభించదు, వారు అక్కడికి రారు. వారి మనస్సు దీనిపై ఉండదు. ఇక్కడి వారికే ఇది నచ్చుతుంది. చివరిలో ఆత్మలు తమ తండ్రిని తెలుసుకుంటాయి. చదువుపై ధ్యాస లేని వారు అనేక సెంటర్లలో కూడా ఉన్నారు. వారు ఉన్నత పదవిని పొందలేరు అని అర్థమవుతుంది. నిశ్చయం ఉన్నట్లయితే ఖాళీ లేదు అని అనటానికి వీల్లేదు. కానీ భాగ్యంలో లేకపోతే ఖాళీ లేదు. ఈ పని ఉంది అని అంటారు. భాగ్యంలో ఉన్నట్లయితే రాత్రింబవళ్ళు పురుషార్థంలో నిమగ్నమైపోతారు. నడుస్తూ నడుస్తూ సాంగత్యం వల్ల కూడా చెడిపోతారు. దానిని గ్రహచారము అని కూడా అనొచ్చు. అంతేకాని మాయను మధ్యలో ఎందుకు తీసుకొస్తారు? మాయ అన్నా అనొచ్చు లేక గ్రహచారమన్నా అనొచ్చు. బృహస్పతి దశ మారి మంగళ దశ ఏర్పడుతుంది. కాస్త ముందుకు వెళితే అది కూడా దిగిపోవచ్చు. కొందరిపై రాహుదశ కూర్చున్నదని బాబా అంటారు. వారు భగవంతుడు చెప్తున్నా అంగీకరించరు. ఇది బ్రహ్మ చెప్తున్నాడు అని భావిస్తారు. ఇక్కడ డైరెక్షను ఇచ్చేది ఎవరో ఆ పిల్లలకు తెలియదు. దేహ అభిమానం ఉన్న కారణంగా ఈ సాకారుడు చెప్తున్నాడని భావిస్తారు. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే శివ్ బాబా ఏం చెప్తున్నారు, అది మేమేమి చెయ్యాలి అని భావిస్తారు. బాధ్యత బాబాపై ఉంది, శివ్ బాబా మొత్తంపై నడవాలి కదా. దేహ అభిమానంలో రావటం వల్ల శివ్ బాబాను మర్చిపోతారు. ఇక శివ్ బాబా దానికి బాధ్యుడు కాదు. వారి ఆజ్ఞను శిరస్సుపై ధారణ చెయ్యాలి. కాని ఎవరు చెప్తున్నారో అర్థం చేసుకోరు. బాబా ఇంకా ఏ ఆజ్ఞను ఇవ్వటం లేదు కదా. నేను కేవలం మీకు శ్రీమత్తాన్ని ఇస్తున్నాను. నన్ను స్మృతి చెయ్యండి, మరియు నేను ఏ ఆజ్ఞనైతే ఇస్తున్నానో దానిని ధారణ చెయ్యండి, చేయించండి. ఇక ఈ వ్యాపారాన్ని చెయ్యండి. అచ్చా బాబా, మీ ఆజ్ఞ అనండి. రాజుల ముందు ఉండేవారు రాజ ఆజ్ఞ అని అంటారు. ఆ రాజులు ఆజ్ఞాపించేవారు. అలాగే ఇది శివ్ బాబా యొక్క ఆజ్ఞ. గిడియ గిడియ శివ్ బాబా ఏ ఆజ్ఞనిస్తే అదే చేస్తాము అని అనాలి. అప్పుడు మీకు సంతోషం కూడా ఉంటుంది. శివ్ బాబా ఆజ్ఞాపిస్తున్నారని అర్థం చేసుకుంటారు. బాబా స్మృతి ఉన్నట్లయితే బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ఇది అభ్యాసమైనట్లయితే మీ నావా తీరానికి చేరుకుంటుంది అని శివ్ బాబా చెప్తున్నారు. కాని ఇదే కష్టమైనది. గడియ గడియ మర్చిపోతారు. మాయా మరిపింప చేస్తుందని ఎందుకు అనాలి? మీరు మర్చిపోతున్నారు, కావుననే తప్పుడు కర్మలు జరుగుతూ ఉంటాయి. జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తున్నారు, కాని వికర్మలు వినాశనమయ్యేందుకు యోగం లేదు. ఇటువంటి పిల్లలు ఎందరో ఉన్నారు. మంచి మంచి పిల్లలు కూడా అలా ఉన్నారు. యోగం ఏ మాత్రం లేదు. యోగం లేదని వారి నడవడిక ద్వారా అర్థమవుతుంది. పాపాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని అనుభవించవలసి ఉంటుంది. అంతేకాని తుఫానుల విషయమేమీ లేదు. ఇది నా తప్పు. నేను శ్రీమత్తంపై నడవటం లేదు అని భావించండి. మీరు రాజయోగం నేర్చుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రజాయోగం నేర్పించబడదు. మాతా పితలు ఇక్కడే ఉన్నారు. వారిని అనుసరించినట్లయితే మీరు కూడా సింహాసన అధికారులుగా అయిపోతారు. వారి రాజ్యమైతే నిశ్చితమైనది కదా. వీరు లక్ష్మీనారాయణగా అవుతారు. కావున మాతా పితలను అనుసరించండి. ఇతర ధర్మాల వారు ఈ మాతా పితలను అనుసరించరు. వారు కేవలం తండ్రిని మాత్రమే నమ్ముతారు. కాని ఇక్కడ ఇరువురు ఉన్నారు. భగవంతుడు రచయిత, తల్లి పాత్ర గుప్తమైన రహస్యం. తల్లి తండ్రులు ఇరువురూ చదివిస్తున్నారు. ఇలా చెయ్యకండి, ఇలా చెయ్యండి అని అర్థం చేయిస్తూ ఉంటారు. టీచర్ ఏమైనా శిక్షిస్తే అందరి మధ్యలో ఇస్తారు కదా. నా పరువు తీశాడు అని పిల్లలు అనరు కదా. తండ్రి ఐదారుగ్గురు పిల్లల ముందు చెంపదెబ్బ కొడతారు. అంతేకాని ఐదారుగ్గురి ముందు నన్ను ఎందుకు కొట్టారు అని పిల్లవాడు అనడు కదా. ఇక్కడ పిల్లలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అయినా నడుచుకోలేకపోతే అచ్చా గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇక పురుషార్థం చెయ్యండి అని అంటారు. ఇక్కడ కూర్చొని డిసర్వీస్ చేసినట్లయితే ఉన్నది కూడా అంతమైపోతుంది. చదవాలని లేకపోతే మేము నడవలేము అని మానేయండి. అంతేకాని ఎందుకు నింద చెయ్యాలి? ఎంతో మంది పిల్లలున్నారు, కొందరు చదువుతారు, కొందరు వదిలేస్తారు. ప్రతి ఒక్కరూ మీ చదువులో నిమగ్నమై ఉండాలి. ఇతరుల నుండి సేవను తీసుకోకండి అని బాబా అంటారు. ఇందులో అహంకారం ఉండకూడదు. ఇతరులతో సేవ చేయించుకోవటం దేహ అహంకారమే. బాబా అర్థం చేయించవలసి ఉంటుంది కదా. లేకపోతే ట్రిబ్యునల్ కూర్చున్నప్పుడు మాకు ఈ నియమాల గురించి తెలియదు అని అంటారు. కావున బాబా ముందే అర్థం చేయిస్తున్నారు. ఈ సాక్షాత్కారాలన్నీ చేయించి శిక్షలు వేస్తాను. సాక్ష్యం లేకుండా శిక్షలు లభించవు. కల్పపూర్వం వలె బాబా చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూడటం జరుగుతుంది. చాలా మంది సేవ చేసి తమ జీవితాలను వజ్రతుల్యంగా తయారు చేసుకుంటారు. కానీ కొందరు భాగ్యంపై అడ్డగీత గీసుకుంటారు. అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, తండ్రి టీచర్ సద్గురు ద్వారా లభించే శిక్షణలపై నడుస్తూ ఉండండి. మాయపై దోషం వెయ్యక మీ లోపాలను పరిశీలించుకొని వాటిని తొలగించుకోవాలి. రెండో పాయింట్, అహంకారాన్ని వదిలి మీ చదువులో నిమగ్నమై ఉండాలి. ఎప్పుడూ ఇతరుల ద్వారా సేవ తీసుకోకూడదు. సాంగత్య దోషం నుండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వరదానం సంకల్పాల సూచనల ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపించే సదా ప్రకాశ కిరీటధారి భవ. ఏ పిల్లలైతే సదా లైట్గా ఉంటారో వారి సంకల్పాలు మరియు సమయం ఎప్పుడూ వ్యర్థంగా పోవు. ఏది జరిగేదుందో అదే సంకల్పాలు కలుగుతుంది. ఏ విధంగా మాట్లాడటం ద్వారా విషయం స్పష్టమవుతుందో అంతగానే సంకల్పాల ద్వారా మొత్తం వ్యవహారం జరుగుతుంది. ఎప్పుడైతే అటువంటి విధి ఉపయోగిస్తారో అప్పుడు ఈ సాకార వతనం సూక్ష్మవతనంగా అయిపోతుంది. ఇందుకోసం సైలెన్స్ శక్తిని జమా చేసుకోండి మరియు ప్రకాశ కిరీటదారులుగా కండి. స్లోగన్: ఈ దుఃఖ ధామం నుండి దూరంగా ఉన్నట్లయితే ఎప్పుడూ దుఃఖం యొక్క అల రాలేదు. అవ్యక్త ప్రేరణ పాయింట్: నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతంగా ఉండండి. కారులో బ్యాటరీ వీక్ అయినప్పుడు కారు దానికే అది స్టార్ట్ అవ్వదు. అప్పుడు ఇతరులతో కారును కాస్త నెట్టిస్తారు. అలాగే ఎవరిపైనైనా మీకు నమ్మకం ఉంటే వారి ద్వారా మీకు సహాయం లభించగలదు అని భావిస్తే వారి నుండి కాస్త సహయోగం తీసుకొని ముందుకు వెళ్ళాలి. బలహీనమైన విషయాలను ఎక్కువగా ఆలోచించకూడదు. అప్పుడు సంతోషంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఓం శాంతి.